పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ యోగత్రయిలో మూడవదైనటువంటి జ్ఞానయోగ భూమికలోకి ఇవాళ ప్రవేశం. ఇంతకుముందే కర్మయోగాన్ని భక్తియోగాన్ని గురించిన విచారణ చేశాం. ప్రాపంచిక కర్మలు వ్యక్తిగా చేస్తే కర్మలని, భగవత్ప్రీత్యర్థం చేస్తే అవి కర్మయోగాలని, కేవలము కొన్ని ఆలోచనలకి కోరికలకు పరిమితమై పరమేశ్వరుణ్ణి మనకంటే భిన్నమైన శక్తిగా ఉపాసన చేస్తే అది భక్తి అని, పరమేశ్వర నీవు నేను ఒకటేనన్న భావనలు, అంటే సూర్యుడు సూర్యకిరణాలు అభిన్నంగా ఎట్లా ఉన్నాయో అట్లాగే నువ్వు నేను ఒకటే అనే భావనతో గనక చేసినట్లయితే అది భక్తియోగమని విచారణ చేశాం. కర్మయోగంలో కర్మలున్నాయి, భక్తియోగంలో పరమేశ్వరుడు మనము ఉన్నాం, మరి జ్ఞానయోగంలో ఎవరున్నారు అని. జ్ఞానయోగంలో నిజానికి అందరూ ఉన్నా ఎవరూ లేరు, అది జ్ఞానయోగం. జ్ఞానయోగంలో నువ్వుగా అనబడే దేహం ఉన్నది, నిన్ను నడిపిస్తున్న దేహి ఉన్నాడు. దేహము పంచభౌతికము కూలక తప్పదెప్పుడున్, దేహి నిరామయుండు అన్నారు స్వామి. గణుతింపగా దేహియే దేవదేవుడు అవని పద్యం స్వామి. దేవుడు ఎక్కడో ఎక్కడో ఉన్నాడని దేవుడు అడకండి బంగారు, నీలోనే ఉన్నారు. ఈ నీలోనే ఉన్నారనేది మొదటి రోజుల్లో చెప్తే మనకు అర్థం కాదు గనక, పరిణామసహమైనది మానవ జీవితం గనక, అంటే పరిణామం చెందటం మానవుడి లక్షణం గనక. చూడండి, మానవుడికి మూడు దశలుంటాయి. అసలు నమ్మకమే లేని స్థితి ఒకటి, రెండవది నమ్మీనమ్మని స్థితి, మూడవది నమ్మకమే నడిపించే స్థితి. ఈ నమ్మకమే నడిపించేటువంటి స్థితి పేరే జ్ఞానయోగం. ఏమిటి ఆ నమ్మకం అంటే, పరమాత్మ అక్కడున్నాడు ఇక్కడున్నాడని వెతికాను కానీ అసలు ఉన్నదంతా పరమాత్మే. చిన్నప్పుడు నిజానికి మనం ఎవరన్నా కొత్త సంవత్సరంలో డైరీ ఇవ్వగానే ఏదో ఒక మంచి మాట రాసుకునేవాళ్ళం. జనవరి 1వ తారీఖున గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అని రాసేవాళ్ళం. పరిణామంలో ఈవేళ మనకు మళ్ళీ ఎవరన్నా కొత్త డైరీ ఇస్తే గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అని రాయటంలే, ఏం రాస్తున్నామంటే వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ ఈజ్ గాడ్ అని రాస్తున్నాం. ఇది పరిణామం. అసలు ఉన్నదే దైవం, ఆ దైవంలో మనం భాగం. ఇదివరకేమనుకున్నాము, దైవం వేరు మనం వేరు, ఆయన వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు, ఆయనేమో త్వమేవాహం న సంశయ, యు ఆర్ మీ ఐ ఆమ్ యూ స్వామి చెప్తూ వచ్చారు. అలా స్వామి అంటారు కానీ మనం ఎప్పుడు కావాలి అని. స్వామి ప్రత్యక్షంగా సాక్ష్యంగా 10 మంది మధ్య నుంచొని అందరికీ అర్థమయ్యేట్టుగా, నీకు నాకు తేడా లేదు బంగారు, నీవు దైవమని తెలుసుకో అంటున్నారు ఆయన. ఈ దైవమని తెలుసుకునేటువంటి మార్గంలో కర్మయోగం ఒక సోపానమైతే, భక్తియోగం రెండవ సోపానమైతే, మూడవది జ్ఞానయోగం. ఇది పరమోత్కృష్టమైనటువంటి సాధనాస్థితి. ఈ జ్ఞానయోగాన్ని చూడండి, శ్రీకృష్ణుడి యొక్క మధుర విషాద గాథ అయింది. అది ఎంత మధురమో అంత విషాద భరితం. అది ఎంత విషాదంగా కనిపిస్తుందో దానిలో ఒక విషాద మాధుర్యం ఉన్నది, మాధుర్య విషాదం కూడా ఉన్నది, రెండు కలబోసుకొని ఉన్నాయి. శ్రీకృష్ణుడు బాలకృష్ణుడుగా, కౌమారకృష్ణుడుగా, యవ్వన కృష్ణుడుగా, ప్రౌఢకృష్ణుడుగా, యోగీశ్వరుడుగా పరిణామం చెందాడు. భగవద్గీత ఆయన చెప్పాలి అనుకుంటే కురుసభలోనే ఆయన చెప్పుండేవాడు, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ జ్ఞానబోధకి స్థానం లేదు. అక్కడ కావలసింది యుద్ధం చేయటమా అక్కరలేదా అని విచారణ. చేయాలో చేయక్కర్లేదో నిర్ణయించింది ఆయనే, కానీ చెప్పదలుచుకున్న దాని రంగం మాత్రం ఆయన మహాభారత సంగ్రామ వేళ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన యోగ భూమికలోకి వెళ్ళి రాబోయేటువంటి కలియుగంలో దేవుడు లేడు అంటూ ప్రారంభమయ్యే మన కలియుగంలో అనేకానేకమైన సందేహాలకి సమాధానంగా భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధ చేశాడు. అప్పుడే ఎందుకు చేశాడు అంటే, శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురించి చెప్తూ ఓ మాట అన్నారు. దక్షిణామూర్తి స్తోత్రం ఊరికే 10 శ్లోకాలే కదా అని ఎక్కడ పడితే అక్కడ చెప్పకండి, తత్వమసి స్థాయికి వెళ్ళిన వాడికి 10 శ్లోకి చెప్పండి అన్నారు ఆయన. అంటే తత్ త్వం అసి, నీవు నేను ఒకటే అయి ఉన్నాం, అదే నేనై ఉన్నాను, నేను అదే అయి ఉన్నదనే భావన, అంటే అద్వితీయమైనటువంటి అద్వైత భావనలోకి వెళ్ళాక దక్షిణామూర్తి స్తోత్రం యొక్క విచారణ అర్థమవుతుంది. అర్జునుడి వంటి వాడు తన జీవితంలో ఉన్న అన్ని ఎత్తుపల్లాలు అనుభవిస్తూ ఇంకా మహాభారత సంగ్రామం తర్వాత ఏమనుభవిస్తాడే అంటే ఏం లేదు ఆయన అనుభవించడానికి. ఆయన రాజ్యం వెళ్తాడు, గెలుస్తాడు తప్పదు, రాజ్యం వెళుతాడు తప్పదు. ఇంకా రాజైన వాడు రాజభోగంలో ఉన్నవాడికి భగవద్గీత చెప్పడానికి వీల్లేదు గనక ఆ విజయాన్ని పొందటానికి ముందే భగవద్గీతని ఉపాసనా మార్గంగా ఉపదేశనం చేశాడు. ఆ చేయటం అష్టాదశాధ్యాయిని, 18 అధ్యాయాలు. జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం, మధ్య 6 అధ్యాయాలు భక్తియోగం, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగం. ఇవాళ ఈ జ్ఞానయోగ విచారణలో శ్రీకృష్ణుడే ఎందుకు గుర్తు రావాలంటే కృష్ణుడి యొక్క స్థితి, కృష్ణుడి యొక్క బోధ నిత్యనూతనమది. స్వామిలాగా పొద్దునే చూసాం స్వామిని, మళ్ళీ 3 ఎప్పుడవుతుందా అని మనస్సు తహతహలాడుతుంది. ఇప్పుడు మళ్ళీ 3 చూస్తాం, మళ్ళీ రేపెప్పుడు వస్తుందా అని. ఏమున్నది? దుహానం దుహానం సుజానేన మౌధ్యం, జిహానం జిహానం సుధాం వేణునాదై, లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై, మహానంద సర్వస్వమే తన్నమస్తాత్ అంటాడు లీలాశుకుడు. ఎంత అందంగా కృష్ణుడు వర్ణిస్తాడంటే, జిహానం జిహానం సుజానేన మౌధ్యం. ఏమయ్యా కృష్ణ పరమాత్మ, నిన్ను 10 ఏళ్లవాడిగా చూశా, 20 ఏళ్లవాడిగా చూశా, 60 ఏళ్లవాడిగా చూశా, 80 ఏళ్లవాడిగా చూశా, నా చూపులు మారటం లేదు, నువ్వు మారటం లేదు, నీలో ఇంకా ఆ బాల్యంలో ఉన్న ముగ్ధత్వం ఎలా నిలబడింది అని స్వామికి సమన్వయం చేయండి. స్వామిని 50 ఏట చూశాం, 60 ఏట చూశాం, 70 ఏట చూశాం, 80న చూశాం, 90న చూస్తాం, 96న చూస్తాం, మార్పు ఏదన్నా ఉన్నదా అని. ఒక మార్పు మాత్రం ఉంది. ఏమిటా మార్పు అంటే, ఎప్పటికీ మారనటువంటిది ఒకటి మాత్రం ఉన్నది, అది మహాచైతన్యం. పొద్దున కంటే మధ్యాహ్నం, మధ్యాహ్నం కంటే మళ్ళీ రేపొద్దున తేజస్సు పెరుగుతున్నదే, అది సుజానేన మౌగ్ధ్యం. మౌగ్ధ్యం అంటే ముగ్ధత్వం, ముగ్ధత్వం అంటే శిశుత్వం, పసిపిల్లవాడి తత్వం. దేవుడు, పిల్లలు, భగవంతుడు అంటే అంతా సమానమే గనక స్వామిలో ఒక పసితనం ఉన్నది గనక ఆ పసితనానికి మాలిన్యం లేదు, అందుకనే అది వికాసమానంగా ఉంటుంది, ప్రకాశమానంగా ఉంటుంది. 2, జిహానం జిహానం సుధాం వేణునాదైహి. ఎన్నిసార్లు విన్నాం ఈ వేణునాదం? తమాల వృక్ష ఛాయల్లో విన్నాం, యమునాతటిలో విన్నాం, అక్కడ విన్నాం, ఇక్కడ విన్నాం, మనస్సులో విన్నాం, రేపల్లెలో విన్నాం, అందరి గుండెల్లో విన్నాం, అందరి కంఠాలలో విన్నాం. ఎన్నిసార్లు విన్నా అమృత బిందువులు తాగినట్లే ఉంటుందేమయ్యా? స్వామితో సమన్వయం చేయండి. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారు? ఒక ఉపన్యాసానికి రెండో ఉపన్యాసానికి పోలికున్నదా? ఆ ఇది మొన్నే చెప్పారులే అన్నట్టు అనిపించినా, మొన్న చెప్పింది ఈవేళ చెప్పింది రెండు పక్క పక్కన పెట్టి చదువుకుంటే మొన్న చెప్పింది వేరు, ఈవేళ చెప్పింది వేరు. లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై. ఈ స్వామిని చూస్తుంటే, కృష్ణ పరమాత్మని చూస్తుంటే, వీడు బాలుడా, గోపబాలుడా, నందబాలుడా, యశోదాబాలుడా, ఎవరు ఈ కృష్ణ పరమాత్మ అని పాదం మొదలుపెట్టి చూస్తే, కనుల చూపులు బారులు కట్టి వెళుతూ వెళుతూ ఉండగా ఆకాశం అంచు తగిలింది అంటాడు. అంటే అవని ఆకాశము రెండు ఆక్రమించినటువంటి పరమాత్మకి మానవుడి యొక్క చూపుకి అందుబాట అయ్యేందా రూపమని. లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై, మహా ఆనంద సర్వస్వమే తన్నమస్తాత్. మహానంద సర్వస్వం ఒక చోట ఉన్నది గనకనే ఆయన భగవంతుడైనాడు. జ్ఞానయోగంలో మనస్సు ఆర్ద్రమవుతుంది, మనస్సు కరుణాపరిపూతమవుతుంది. భగవాన్ రమణ మహర్షిని ఒక మాట అడిగారు, జ్ఞానికి కర్మలుంటాయా అని. ఎందుకుండో ఆయన పనిచేస్తాడు కదా అన్నారు. మరి ఎందుకు, దానివలన ఫలితాలుంటాయి కదా, ఆయనకు అబ్బుతాయా అని. ఏమీ అబ్బవు అన్నారు. ఎందుకని అంటే, జ్ఞాని నిష్కామకర్మ చేస్తాడు, ఏం చేసినా ఏం తలచినా ఈ ప్రపంచం యొక్క కళ్యాణాన్ని, క్షేమాన్ని, శాంతిని కోరి ఆ పనులు చేస్తాడు కనుక ఆయనకి ఫలితాలంటూ ఏం లేవు, ఆశించినవి లేవు గనక అనుభవాలేం మిగలవు. జీవుడు ఏదో కోరి చేస్తాడు గనక కోరినంతా దక్కుతుంది, అర్హత ఉన్నంతా దక్కుతుంది. జ్ఞాని కూడా కర్మలు చేస్తాడు కానీ చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆ పర్ఫెక్షన్ని సుమారుగా మన వరకు 46 సంవత్సరాలుగా ప్రశాంతి నిలయ దర్శనంలో అనుభవం పొందుతూనే ఉన్నాం. 1963 నుంచి ఇదిగో 2009 అంటే 46 సంవత్సరాలు. ఏం జరుగుతున్నదయ్యా అంటే, స్వామి ఏ పని చేసినా పర్ఫెక్షన్ అంతే. నియర్ పర్ఫెక్షన్ కాదు, పర్ఫెక్షన్ అంతే. అంటూనే స్వామి అన్నారు, పర్ఫెక్షన్గా చేయాలి కానీ పర్ఫెక్షన్ ఎప్పుడు కూడా అబ్సెసివ్గా ఉండకూడదు. ఇట్ షుడ్ నెవర్ బికమ్ ఎన్ అబ్సెషన్ అన్నారు. అబ్సెషన్ ఎవరికంటే జీవుడికి. పరమాత్మకి అబ్సెషను లేదు, అబ్స్ట్రక్షను లేదు, ఏమీ లేదు. సంకల్ప బలమే సాకారమవుతుంది గనక జ్ఞాని సంకల్పాలు విశ్వజనీనంగా ఉంటాయి, సర్వశ్రేయోదాయకంగా ఉంటాయి, సర్వజన మనోల్లాస పులకిత పుంభణంగా ఉంటాయి, అందరికీ ఆనందం పంచేవిగా ఉంటాయి గనక జ్ఞాని కర్మలు చేస్తాడు. ఎలా చేస్తాడు? ఫలితాన్ని ఆశించకుండా చేస్తాడు. జ్ఞాని మనస్సుని ప్రపంచంలో ప్రవేశపెడతాడు. మరి జ్ఞానికి మనసే లేదంటే ఉంది. ఎట్లా ఉందంటే, ఎక్కడ ఉండాలో తన స్వస్థానంలో ఆ మనస్సున్నది. అవసరమైన వేళ ఆ మనస్సును బయటకు తెచ్చి ఆ పని పూర్తి చేసి మళ్ళీ ఆ మనస్సుని హృదయస్థానంలోకి తీసుకుని వెళ్ళగలడు జ్ఞాని. జీవుడు యొక్క మనస్సు ఒక్కసారి పంజరంలో నుంచి బయటికి వస్తే పంజరం యొక్క అడ్రస్సే మర్చిపోతుంది. అది జీవుడి ప్రారంభం. అది జ్ఞాని అన్నింటినీ అధీనంలో ఉంచుకుంటాడు. సాధకుడు జీవుడు అన్నింటికీ అధీనుడై ఉంటాడు. అన్నింటినీ అధీనము చేసుకొని ఉన్నాడంటే జితేంద్రియుడుగా ఉన్నాడు అని. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు జ్ఞాని. ఓ స్టేట్మెంట్ అనుకుందాం, జయించాడు ఇంద్రియాలు అంటే ఇంకా ఆయన జ్ఞాని అయినట్లేనా అంటే, స్వామి ఒక మాట చెప్పారు, చాలా అందమైన మాట, చాలా గొప్ప మాట, చాలా నిగూఢమైన మాట, మార్మికతతో కూడిన మాట. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించటం కాదు బంగారు, జయించబడిన ఇంద్రియాలతో జీవించటమే జితేంద్రియత్వము. ఆంజనేయ స్వామిని గుర్తు తెచ్చుకోండి బంగారు అన్నారు స్వామి. ఇంద్రియాలను జయిస్తే ఏముంది, కథ అయిపోయింది. ఇంకో విషయం, కేనోపనిషత్తులో మన ఇంద్రియాలు, జీవుడి యొక్క ఇంద్రియాల యొక్క సంచలనాలు, కదలికలు, మెదలికలు అన్నీ కూడా ఆత్మలో నుంచి ప్రాదుర్భవిస్తాయి అంటాయి. అంటే ఆత్మ కూడా ఒక్కొక్కసారి ట్రిగ్గర్ చేస్తుందన్నమాట, స్టిమ్యులేట్ చేస్తుందంటాం, ప్రేరణ కలిగిస్తుంది, ఉత్ప్రేరణ కలిగిస్తుంది. మరి ఇంద్రియాలని, ఉత్ప్రేరణ కలిగించినటువంటి ఇంద్రియాలని అధీనం చేసుకొని అధీనంలో ఉంచుకున్న ఇంద్రియాలతో జీవించినవాడు మాత్రమే జితేంద్రియుడు అన్నటువంటి సత్యసాయి భగవానుడు జ్ఞాని. అంటే స్వామి, స్వామి అంటే అర్థం అసలు జ్ఞాని అని అర్థం. జ్ఞాని అంటే అజ్ఞాన భూమిక నుంచి బయటపడేసేవాడు ఒకటైతే, అసలు అజ్ఞానం ఒకటి ఉందని మనకు తెలియజెప్పేవాడు జ్ఞాని. షిరిడీ సాయిని తీసుకోండి, అన్ని అవతారాలలో చాలా ప్రధానమైనటువంటి సాయిత్రయి. అంటే షిరిడీ సాయి, సత్యసాయి, ప్రేమసాయి, మూడు సాయిత్రయి అవతారాలు. అందులో మొదటిదైనటువంటి షిరిడీ సాయి జ్ఞానబోధ కంటే కూడా అజ్ఞానాన్ని గురించిన ఎరుక చాలా ఎక్కువ చెప్పారు. నానా వంటి పండితుడు కూడా మాకన్నీ తెలుసు, బాబాకేం తెలుసు అన్నప్పుడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా విచారణ చేస్తే అక్కడ సాగిందేమిటి? మనం అజ్ఞాన భూమికలో కూరుకుపోతూ పోతూ నాకు ఇన్ని పద్యాలొచ్చు, ఇన్ని పాటలొచ్చు, ఇన్ని మాటలొచ్చని అజ్ఞానంలో కూరుకుపోతున్నాం. జ్ఞాని అయినవాడు మాటలను దాటి, భావనలు దాటి, భావనను దాటి, అనేకమైనటువంటి సంకల్పాలను దాటి స్థిమితమైనటువంటి, సంస్థితమైనటువంటి స్థితిలో సంచారం చేస్తున్నాడు. అక్కడ ప్రజ్ఞాస్థిత ప్రజ్ఞే, సంకల్పాలు స్థితమే, ఆచరణలు స్థితమే, ఆలోచనలు స్థిమితమే, అంత స్థితిగా ఉన్నది, సమస్థితిగా ఉన్నది, సంస్థితిగా ఉన్నది. అంటే ఎక్కడ తొట్టుపాటు లేదు, ఎక్కడ ఎడబాటు లేదు, కడబాటు లేదు, ఏమీ లొంగుబాటు లేదు, పొంగుపాటు కూడా లేదు. అందుకే స్వామి అంటారు, దేనికి వంగక, లొంగక, పొంగక జీవించండి. అట్లాగే స్థితప్రజ్ఞామూర్తి ఎట్లా ఉండాలంటే ఒక పెద్ద హిమాలయ పర్వతంలోనే ఉండాలన్నారు. అదరక బెదరక చెదరక కదలక నిలుచుకోండి అన్నారు స్వామి. ఏం మాటలు ఇవి, ఎక్కడి నుంచి వచ్చినాయి? సజ్జోనిర్గమమైన సర్వభావనా సంభారం ఇది. కనుక జ్ఞాని అయిన వాడు ఆయన మౌనమే మాట. అజ్ఞానంలో మాటలన్నీ మౌనాలే. ఇప్పుడు అనుకున్న మాటలన్నీ ఉన్నాయి చూడండి, పంచకోశాల బయట. ఈ అంటున్నవాడు కాసేపు పంచకోశాలు దాటి లోపలికి వెళ్ళాడు అనుకోండి, అంతర్ముఖుడైనాడు అనుకోండి, వింటున్న మీరు కూడా అంతర్ముఖులయ్యారనుకోండి, ఏమున్నది అక్కడ? మహానిశ్శబ్దం ఉన్నది. లోపలేమున్నది? రుద్రభూమి ఉన్నది, మహా శ్మశానం ఉన్నది. శ్మశానము అంటే విభూతి స్థితి. ఎక్కడ పరమేశ్వరుడు గజ్జగట్టి ఆడుతాడో, ఇది నిటాలేక్షణుండు గజ్జగట్టి ఆడు రంగస్థలంబు అంటాడు. ఆ రంగస్థలంలో అనేక పాత్రలు, తండ్రి పాత్ర, తల్లి పాత్ర, కూతురు పాత్ర, కొడుకు పాత్ర, కోడలు పాత్ర, బోధకుడి పాత్ర, సాధకుడి పాత్ర, ఎన్నో వేస్తాం. ఈ వేషాలన్నీ తీసివేయగా ఏం మిగిలింది అంటే నేను అన్నటువంటి ఒక అచంచలమైనటువంటి ఒక భావన, ఒక స్పష్టమైన ఆలోచన, ఒక అచ్చమైన ఆలోచన. ఇది జ్ఞానభూమిక. ఓ పద్యం ఉంది, విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెప్తాడు. పరమేశ్వరుడి యొక్క ద్వైత బుద్ధిలో నుంచి ద్వైతాద్వైత మార్గంలోకి వెళుతూ ఉన్నప్పుడు, అంటే ద్వైతంలో నుంచి రెండుగా ఉన్న నువ్వు నేను అనుకుంటూ, కాదయ్యా నువ్వే నేననుకుంటూ వెళ్లే మార్గంలో, పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబయేని ఈ శరీరంబు నీదే, కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు, ఏ తదధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమతనువు వాడు, కెరలినన్నేమి మిగిల్చితి నా సామి బిట్టునేనన్నది అభిజ్ఞగాక. ఎంత అద్భుతమైనది. పంచభూతములు ఐదు, దివాకరుడు కుడికన్ను, నిశాకరుడు రెండవ కన్ను, అంటే సూర్యనాడి చంద్రనాడి, పంచప్రాణాలు అనబడేటువంటి పంచభూతాలు, సూర్య రశ్మి సుషుమ్నాకిరణాలతో కూడిన చంద్రుడు, ఐదు ప్లస్ రెండు కలిపితే ఏడంటివే, వాటినే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు, నాలుగు ప్లస్ మూడు కలిపితే ఏడంటివే, ఏడు దాటితే మిగిలింది ఆత్మంటివే, ఏతద్ అధిష్టాత ఎవడో యజమానుడనిన, దీని ఈ శరీరంలో ఈ గూట్లో ఎవడో ఒక ఆత్మనోహుడు ఉన్నాడయ్యా, వాడే దీనికి యజమానని చెప్తుంటే, ఇంతకాలం నే రాశాను నేనన్నానన్న ఈ నేనుకు విలువ ఏమున్నది, కెరలి నన్నేమి మిగిల్చితి నా సామి, నన్ను నేనుగా చెప్పుకోవటానికి ఏం మిగిల్చావయ్యా, నాలో ఉన్న పంచభూతాలు వేరే, నాలో ఉన్న సూర్యనాడి వేరే, నాలో ఉన్న చంద్రనాడి వేరే, వీటన్నింటికీ అధిష్టానమైన యాజమాన్యం వహించిన ఆత్మ వేరే ఉంటే మరి నేనెవరు అంటే, బిట్టు నేనన్నది అభిజ్ఞగాక, నేను నేను నేనుగా చెప్పినదంతా నువ్వు నావనటానికి గుర్తు, అందుకు మిగిల్చావా తండ్రి అన్నాడు. అంటే భగవాన్ రమణ మహర్షిని ఓ మాట అడిగారు, అందరినీ అడిగినట్టే, అందరు గురువులు అందరు అవతార పురుషులు ఎదుర్కొన్న ప్రశ్న ఇది, మీరు దేవుణ్ణి చూశారా, వాళ్ళ జవాబు మేము చూశాము, మాకు చూపించగలరా, నువ్వు చూడగలిగితే మేము చూపిస్తాము, ఇది ప్రశ్న. రమణుల్ని కూడా అడిగారు, ఓ స్పష్టంగా చూశాను. ఎంత స్పష్టంగా చూశానంటే నువ్వున్నంత స్పష్టంగా చూశా. అంతెందుకయ్యా విచారణ, అసలు నువ్వుగా కనపడుతున్న ఈ వస్తువు ఉన్నదే, అసలు వాడు అక్కడ ఉన్నాడు అనటానికి నువ్వు గుర్తుగాదా అన్నారు. నువ్వు పరమాత్మ ఉన్నాడు అని చెప్పటానికి గుర్తుగా నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావని ఎందుకు అనుకోవు, నీకంటే పరమాత్మ భిన్నంగా ఎక్కడున్నాడో విచారణ చేయమన్నాడు ఆయన. అంటే జ్ఞానభూమికలో, జ్ఞానయోగంలో పరమేశ్వరుడు నేను అన్న రెండు భావనలు లేవు. స్వామి 60th బర్త్డే ఉపన్యాసం గనక పూర్ణచంద్ర ఆడిటోరియంలోది విన్నట్లయితే ఓ మాట పరమాద్భుతమైన మాట చెప్పారు. రెండు మాటలు చెప్పారు ఆ రోజున. ఒక మాట భక్తుడి యొక్క స్థితిని స్థాయిని బట్టి చెప్పారు. దేవుణ్ణి దేవులాడుకుంటూ మీరంతా పుట్టపర్తికి వచ్చారు, సంతోషమే, అంటే దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు, మరి నేను కూడా వెతుకుచున్నాను వెతుకుచున్నాను వెతుకుచునే ఉన్నాను, కంటికొక్కడు కానరాడే నిజమానవుడు ఒక్కడు కానరాడే అన్నారు. అంటే ఒక ట్రూ మ్యాన్, ఒక కంప్లీట్ మ్యాన్ భగవంతుడికి కూడా కనపట్టలేదేమిటి అంటే, ఏ భగవంతుణ్ణి చూడాలని మనం వెళుతున్నామో మన ఆలోచనలన్నీ చూశామనుకోవటం దగ్గర ఆగిపోతున్నాయి. చూసిన తర్వాత ఏమిటన్న సాధన లేదు గనక స్వామి 60 ఏళ్ళు అంటే సుమారుగా 24 సంవత్సరాల క్రితం ఒక హెచ్చరిక చేశారు. అలాగే స్వామి ఒకే ఒక మాట చెప్పారు, పరమాత్మ ఉన్నాడా లేడా అనే సందేహం వదిలిపెట్టండి, కలడు కలండనడి వాడు ఉన్నాడా లేదా కాదు, యదహత్తి పుటపర్తిలో ఉన్నాడని చెప్పమన్నారు. స్వామికి శరీరానికి అప్పుడు ఇంకా 45 ఏళ్ళు కూడా రాలే. ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారంటే, పరమాత్మ ఉన్నాడన్న భావనలో నుంచి జ్ఞానయోగంలోకి వెళుతూ, జ్ఞానయోగంలో త్వమేవాహం న సంశయ, నిస్సందేహంగా పరమాత్మ నువ్వు నేను ఒక్కటే, మన ఇద్దరం ఇక్కడ రెండు కార్యక్రమాలు కొనసాగించడానికి వచ్చాం, నువ్వు చెప్పటానికి మా చేత చేయించటానికి నువ్వు వచ్చావు, నువ్వు చెప్పింది చేయటానికి మేము వచ్చాం, మన ఇద్దరం కలిసి ఉందాం స్వామి అంటారు. నిజమైనటువంటి బంధం జ్ఞానయోగంలో భక్తుడికి భగవంతుడికి. భక్తి యోగంలో రెండుగా కనిపిస్తున్నదే జ్ఞానయోగంలో ఒక్కటై ఉన్నది. అన్నీ పోగా అంతా పోగా ఏది మిగిలింది అంటే అఖండ చిద్ఘనరసమైనటువంటి ఒకే ఒక ఆత్మభావన, దాని పేరు నేను. అదే సందర్భంలో మన స్వామి ఒక మాట చెప్పారు, నేను యతినిగాను, నేను యోగిని గాను భోగిని కాదు, నేనెవరో తెలుసునా, నేను నేనైనా నేను అన్నారు స్వామి. నేను నేనైనా నేనంటే జాగ్రత్త అవస్థలో ఈ కనిపిస్తున్న భౌతిక స్వరూపంలో నేను, మళ్ళీ సూక్ష్మ శరీరంలో నేను, కారణ శరీరంలో నేను, జాగ్రత్త అవస్థలో నేను, నిద్రావస్థలో నేను, సుషుప్తి అవస్థలో నేను. శరీరం పడుకుంటున్నది, శరీరం లేస్తున్నది, అవతారం పోతున్నది, అవతారం నడుస్తున్నది, ఈ అవతారము పోయి కొత్త అవతారం వస్తుంది. కానీ అన్ని అవతారాలలో, అన్ని జీవులలో, అన్ని అవస్థలలో, అన్ని కాలాలలో, అన్ని భువనాలలో, అన్ని సంకల్పాలలో నేనుగా మిగిలిన ఆ నేను నేనైనా నేను అంటే నేను పరమాత్మనని స్వామి స్పష్టంగా ఈ జగత్తుకు ప్రకటన చేశారు. ఇది జ్ఞానయోగ రససిద్ధిగా మనం భావించినట్లయితే మనం కూడా, మనం దేహము మాత్రమే కాదు, దేహంతో కూడిన ప్రాణ చైతన్యం, ప్రాణ చైతన్యంతో కూడిన దేహంగా వచ్చాం. స్వామి అంటారు చూడండి, ఈ ప్రాణ చైతన్యము, ప్రాణశక్తి, దివ్య భావన ఉన్నంత వరకు కట్టెగా కనిపిస్తున్న ఈ శరీరం శివం. ఆ ప్రాణ చైతన్యమో, దైవభావనో, దేహిభావనో శరీరం నుంచి విడిపడగానే అది శవం. శవానికి, శివానికి స్వామి చాలా అందంగా చెప్పారు. శవం రాస్తున్నప్పుడట కొమ్ము పైకుంటుంది, అది అహంకారానికి గుర్తు. ఆ పొల్లు చివరికి పైకి తీస్తాం, పొల్లు నుడికారం, ఆ నుడికారము అహంకారం కొట్టేస్తే అది శిరస్సు వంచుకొని ఉంటుంది, అది శివం. ఇది మంగళం, అది అమంగళం. ఇది సత్యం, అది అసత్యం. ఇది నిత్యము, సత్యము, శాశ్వతము, యోగము, అది భోగం మాత్రమే. భోగాన్ని దాటి వచ్చేదే యోగం కాబట్టి భోగాన్ని యోగంగా, యోగాన్ని భోగంగా భావించవలసినటువంటి స్థితి జ్ఞానస్థితి. అందుకే రమణ మహర్షిని మరొక ప్రశ్న వేశారు, అయ్యా అనేక శాస్త్రాల మీద మాకు అధికారం ఏర్పడుతుంది, అనేక వాటి మీద అనేకమైన వ్యాఖ్యానాలు చేస్తాం, ఎన్నెన్ని విషయాలు చాలా చక్కగా చెప్తాం, ఇదంతా జ్ఞానమేనా అని అడిగారు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ శాస్త్రాస్ ఈజ్ నాట్ జ్ఞాన. అది ఊరికినే, అది విజ్ఞాన సంపుటి మాత్రమే తప్ప జ్ఞానికి సంకల్పాలు లేవు, వికల్పాలు లేవు. జ్ఞానికి విశ్లేషణ లేదు, సమాశ్లేషణ తప్ప. సర్వాన్ని సమంగా చూడటం జ్ఞాని లక్షణం. అంటే జ్ఞాని అంటే, ఇందాక అనుకున్నాం, జ్ఞాని అంటే అచ్చ తెలుగులో దాని పేరు స్వామి అని అర్థం. స్వామి అయిన వాడు స్వస్వామిగా ఉంటాడు. ఎక్కడుంటాడంటే మనలో ఉంటాడు. ఎలా ఉన్నాడు? అన్నమాచార్యుల వారిని తీసుకోండి. వెంకటేశ్వర స్వామిని 33,000 సంకీర్తనలు తో స్తుతించాడు. శివుడు అన్నాడు, భవుడు అన్నాడు, మాధవుడు అన్నాడు, కేశవుడు అన్నాడు, అసలు నువ్వే అన్నాడు, అంతా అన్నాడు. అనేకమైనటువంటి నవరసాలలో ఆయనని ఆవిష్కరిస్తూ వెళ్ళాడు. కానీ చిట్ట చివరగా అనుభవం పండిన వేళ, గుండె నిండిన వేళ, హృదయావిష్కరణ జరిగిన వేళ, ఆత్మానుభూతికి లోనైన వేళ, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వేళ, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం అన్నాడు. చిత్తజగురుడు అయినాడు, నా చిత్తములో పుట్టిన గురువుగా ఉన్నావయ్యా, నీకు శ్రీమంగళం. ఇంతకాలం రాళ్లల్లో, రప్పల్లో, కోనల్లో, కొంగల్లో, మిట్టలలో, పుట్టలలో, గిట్టలలో, అన్నింటిలో చూశా. చూద్దామని ప్రయత్నించినా కనపడనిది. నా లోపలికి ఒక్కసారి చూసుకున్నప్పుడు, నేను అంతర్ముఖుణ్ణైనప్పుడు, నీ యొక్క దివ్య జ్వాల విశేషం ఏదైతే ఉన్నదో, ఆ విశేషమైనటువంటి ఆ వెలుగును నేను దర్శనం చేశాను, దానికి శ్రీమంగళం అన్నాడు. అంటే ఏది సాకారంగా కనిపిస్తున్నదో, ఏది స్వభావంగా కనిపిస్తున్నదో, ఏది వస్తువుగా కనిపిస్తున్నదో, ఏది గుణంగా కనిపిస్తున్నదో, ఇదంతా కూడా పోయేదే, ఇక్కడ ఉండేది కాదు. స్వామి అన్నారు ఒకసారి, ద వన్ దట్ ఈజ్ రియల్ కెన్ నెవర్ బి ఛాలెంజ్డ్, ద వన్ దట్ ఈజ్ ఎవర్ ఛాలెంజ్డ్ ఈజ్ నాట్ రియల్, ఇట్ ఇస్ అన్రియల్ అన్నారు. ఛాలెంజ్కి గురయ్యేది రియల్ కాదు. సత్యమే నిత్యము, సత్యమే సత్యము, సత్యమే శాశ్వతము, సత్యమే యోగం. గనక జ్ఞానయోగం అంటే సత్యాన్ని ఆవిష్కరించుకోవటం. ఏమిటి సత్యం అంటే, నేను దేహము మాత్రమే కాదు, నేను దేహిని, నాలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ప్రాణశక్తి, నాలో ఉన్న ఫ్లూయిడ్, నాలో ఉన్న అనేకమైనటువంటి సంగతులన్నీ కూడా ఈ ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి ఒక అవతారంగా సాగటానికి పరమేశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక జన్మగా, ఒక యోగంగా భావిస్తున్నా. అంతేగాని ఈ దేహము, ఈ కీర్తి, ఈ టైటిల్స్, ఈ డిగ్రీలు, ఇదంతా జగద్వంచన, దానిని మించి ఆత్మవంచన. ఇక రెండవది, జీవుడికి దేవుడికి మధ్య అభేదమే కానీ భేదం మాత్రం ఉండటానికి వీలు లేదు. పరమేశ్వరుడే జీవుడుగా ఇక్కడికి కొన్నాళ్ళు వచ్చాడు. ఈ జీవుడే మళ్ళీ మెటమార్ఫాసిస్ అంటాం, పరిణామ దశలో గొంగళి పురుగు, సీతాకోకచిలుక ఎట్లా కావాలో పుట్టిన ప్రతి జీవుడు దేవుడు కావటానికి, తనలో ఉన్న దేవుణ్ణి దర్శనం చేసుకోవటానికి, తనలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవించటానికి జ్ఞానయోగము ఒక స్థిమితమైన యోగం. ఒక సమస్థితితో కూడిన యోగం, అది సమయోగం. జ్ఞానయోగంలో రెండు లేవు, ఉన్నది ఒక్కటే. జ్ఞానయోగంలో అంతా అన్నీ నేనే, నేనే అన్నీ అంతా. అంటే యద్భావం తద్భవతిలాగా, విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యంలాగా, ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా అద్దంలో బొమ్మన్నారు శంకర భగవత్పాదులు. అద్దమే పక్కకి పోతే బొమ్మ పోతుంది, బొమ్మ అక్కడుంటుంది, అద్దము అక్కడుంటుంది. కానీ యోగం గనక లేకపోయినట్లయితే అద్దంలో బొమ్మ ఎట్లా కనపడదో. జీవుడు గనక పరమాత్మ ఆవరణంలోకి రాకపోయినట్లయితే తనను తాను చూసుకోవటానికి, తనను తాను అనుభవించటానికి, తనను తాను ఆవిష్కరించుకోవటానికి అవకాశం లేదు. ఈ సన్నివేశంలో ఒక చిన్న అనుభవం స్వామితో. చాలా ఏళ్ల క్రితం, మేమంతా చిన్నపిల్లలం, స్వామి చాలాసేపు ఒక గంటన్నర మాకిది అర్థం అవుతుందా కాదా అంటే, ఏమో అర్థమైన వాడికి ఇప్పటికి అర్థమైందా అంటే ప్రశ్న కానీ చెప్తూ వచ్చారు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటో తెలిసినా బంగారు అంటూ మొదలుపెట్టారు. ఆ రోజుల్లో స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళటం అంటే కేవలం స్వామిచ్చే ఒక ఉంగరం ఇంకోటో తీసుకుని రావటం కాదు. సుమారు గంట గంటన్నర స్వామి విశేషాలు చెప్పేవారు. అవి మనము ఈ శరీరానికి ఏర్పడ్డ వయస్సుతో పోల్చుకుంటే అవి చాలా పెద్ద మాటలు. మరి ఏ వయస్సుని సంబోధించి స్వామి ఆ మాటలు చెప్పారు? ఇప్పుడు ఈ క్షణాన మన ఈ స్టూడియోలో ఇది మాట్లాడుతున్నప్పుడు గుర్తొస్తున్నది. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి అని అడగగానే అక్కడ మేము ముగ్గురం నలుగురు ఉన్నాం. అంటే నేను, నాతో పాటు కాస్త నాకంటే 20 ఏళ్ళు, ఆయన కంటే 20 ఏళ్ళు పెద్దవాళ్ళందరూ ఉన్నాం. కుప్పా బైరాగి శాస్త్రి గారు కూడా ఆ రూమ్లో ఉన్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి ప్రశ్న వదిలిపెట్టారు. సమాధానం ఎవరి దగ్గర లేదు. ప్రశ్న వేశారు అంటే స్వామే సమాధానం చెప్పబోతున్నారన్నమాట. అప్పుడు మనం మౌనంగా ఉంటే స్వామి బోధ మనకు అందుతుంది, అందరం మౌనంగా ఉన్నాం. ఆత్మసాక్షాత్కారం అంటే సినిమాల్లోలాగా మనిషి మంచం మీద పడుకుంటే ఆ మంచంలో నుంచి ఇంకో బొమ్మ బయటికి రావటం అని అనుకుంటున్నారా? మీలాగానే ఓ ప్యాంటు షర్టు వేసుకొని ఇంకోటి లేచి వస్తాడు అనుకుంటున్నారా? లేదు బంగారు. ఆత్మ కమ పెట్టండి, పాజ్ ఇవ్వండి, సాక్షాత్ పాజ్ ఇవ్వండి. ఆకారమై ఉన్నది, నువ్వు దేహంగా కనిపిస్తున్నా, ఆత్మే దేహంగా వెలుగుతున్నది బంగారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నీ దాటితే ఒక ఇంటికి సింహద్వారం ఉంటుంది, పెరటి ద్వారం, వాణిద్వారం అంటాం. అంటే ఇంటి వెనక నుంచి వాకిలి. సింహద్వారం దగ్గర కాలింగ్ బెల్లు కొట్టే ఎవరు తలుపు తీయలేదు. అలవాటైన వాడు, తెలిసిన వాడు ఏం చేస్తాడంటే దొడ్డి వైపు వెళ్ళి వెనక్కి వెళ్ళి తలుపు తీసుకొని ఇంట్లో ప్రవేశిస్తాడు. జ్ఞాని అయినటువంటి వాడు కాలింగ్ బెల్లు నొక్కుతాడు, సింహద్వారం నుంచి లోపలికి వెళ్తాడు. జ్ఞాని కానివాడు ఏం చేస్తాడంటే నెమ్మదిగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇది ఆర్డర్ అయితే స్థూల శరీరం నుంచి ప్రారంభించి చివరిదాకా వెళతాడు ఒకడు. అసలు చివర ఉన్నటువంటి అహంకారాన్ని వదుల్చుకుంటూ చిత్తాన్ని సమయోగం చేస్తూ, అంటే యోగస్థితిలో నెట్టుకుంటూ, బుద్ధిని పదునెక్కించుకుంటూ, మనస్సుని అణచుకుంటూ, కారణ శరీరాన్ని అనుభవిస్తూ, సూక్ష్మ శరీరాన్ని దర్శిస్తూ, స్థూల శరీరం దేహంగా వెలుగుతాడు. ఇంట్లోకి వెళ్ళటానికి ఈ వాకిలైతేమి, ఆ వాకిలైతేమి, ఆత్మ సాక్షాత్ ఆకారమై ఉన్నది. ఏమీ ఇక్కడ పరమాత్మ సాక్షాత్కరించలేదా అంటూ స్వామి ఆ ఇంటర్వ్యూ ముగించారు. అంటే పరమాత్మే సాక్షాత్తు సత్యసాయి ఆకారమై మీ ముందు కూర్చోలేదా? ఇది ఆకారమై, ఇది పరమాత్మ సాక్షాత్కారం అయినప్పుడు మీది ఆత్మసాక్షాత్కారం కాక భిన్నమా? దీనికి పెద్ద ప్రయత్నం చేయాలా? మీరే దేహాలుగా వెలుగుతున్నారు బంగారు అన్నారు. అంటే ఆధునిక మానవుడికి గంభీరమైనటువంటి విషయాలని కూడా ఇట్లా కర్మ, భక్తి, యోగ, జ్ఞానయోగాలలో పరిపూర్ణమైనటువంటి ఒక సమస్థితి కలిగించటానికి సత్యసాయి భగవానుడు ఇన్ని సంవత్సరాలుగా ఉపదేశ మార్గం చక్కగా మనకు తెలియజేస్తూ, ఆ ఉపదేశనంలో నుంచి ఉపశమనం పొందుతూ, ఉపశమనంలో నుంచి ఆనందాన్ని పొందుతూ, శక్తిని కూడగట్టుకొని మనంతట మనం ఇవాళ నీరు సిద్ధం, నావా సిద్ధం, నడిపే నావికుడు సిద్ధం, మిమ్మల్ని ఖచ్చితంగా గట్టుకు తీసుకువెళ్తానని ప్రమాణం చేసి ఒక అభయాన్నిచ్చినటువంటి పరమాత్మ సత్యమై ఉన్నటువంటి వేళ ఇంకా మనం శశభిషలు పోయి నాకు అదొచ్చు, నేను ఇదొచ్చు, నేను అది చేశాను, ఇది చేశాను, అహంకార నివృత్తిలో నుంచి మహాపరినిర్వాణ దశ వైపు జీవుడు వెళ్ళాలి. ప్రవృత్తిలో నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి. ప్రవృత్తి అంటే సహజ మానవ సహజమైనటువంటి భావనలో నుంచి పరిణామ దశని దాటి పరమేశ్వరుడి యొక్క తత్వం వైపు వెళ్ళటమే అధ్యాత్మ సాధన. అధ్యాత్మ సాధన అంటే కేవలం పూజాదులు మాత్రమే కాదు, అధ్యాత్మ అంటే నిత్యంగా జీవించటం, సత్యంగా జీవించటం, అచ్చంగా జీవించటం, జీవితాన్ని నడపటము కాదు గడపటము కాదు, జీవితాన్ని పరిపూర్ణంగా అర్థవంతంగా జీవించటమే. అదే అధ్యాత్మయోగం కాబట్టి అది జ్ఞానం మార్గం ద్వారా సంస్థితమైనటువంటి స్థితిలో అన్నింటినీ చాలా కంట్రోల్డ్గా, చాలా బ్యాలెన్స్డ్గా, ఈక్వానిమిటీ, ఈక్విలిబ్రియం, ఈక్విపాయిస్, వీటన్నింటినీ కూడా చక్కగా అనుష్ఠానం చేస్తూ జ్ఞాన యోగ మార్గంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి మహాపురుషుల యొక్క బోధలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ మన పరమ గురువైనటువంటి భగవాన్ సత్యసాయి బోధలని చక్కగా ఇంటర్వ్యూ చేస్తూ ఆ అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ పరిపూర్ణ మహాయోగ స్థితిలోకి మన అందరి జీవితాలు సాగుగాక. ఆ శక్తిని పరమేశ్వరుడైనటువంటి స్వామి మనందరికీ అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ సాయిరాం.